ఈ తపస్సు ఎంత ఉత్కృష్టంగా చేశాడు అనే దాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. పంచాగ్ని మధ్యంలో తపస్సు చేశాడట. ఒకవైపు నాలుగు అగ్నిహోత్రాలను రగుల్చుకుని గ్రీష్మాదిత్యునికి అభిముఖంగా ఉంటూ తపస్సు చేశాడు. ఆ తీవ్రమైన తపోనిష్టలో అసలే సర్పములు వేడిని భరించలేవని చెప్తారు. అయితే దివ్య సర్పమైనప్పటికీ కూడా అంత వేడిని కూడా ఆయన సిద్ధం చేసుకుని అంత ఘోరమైన తపస్సు చేస్తున్నాడు అక్కడ. ఇంతవరకు నిన్న చెప్పుకున్నాం. అయితే నిన్న దారుకావనంలో స్వామి నాట్యం చేస్తున్నప్పుడు చూపించిన లీలలో అంతరార్థం ఏమిటి, దాని గురించి మనం పరిశీలించవలసింది ఉంది. ఇలాంటి ఇతివృత్తమే మనకి భాగవతంలో కృష్ణ కథలో కనబడుతుంది. మునులందరూ కూడా అహంకరించి కృష్ణ పరమాత్మని సామాన్య గోపకుడు అనుకున్నారు. ముని పత్నులు మాత్రము ఆయన పట్ల ఆకర్షితులై మోహితులై భక్తిని ప్రకటించారు. భక్తిలో తర్కాలు ఉండే ఏమి ఉండవు, ప్రేమ మాత్రమే ఉంటుంది. భగవంతునికి ఆకర్షింపబడమే భక్తి అంటే. ఇక తర్కాలు, బుద్ధికి సంబంధించిన అహంకారము, కర్మకి సంబంధించిన అహంకారము ఇవి వేరే ఉంటాయి. అక్కడ కథలో రెండు భావాలు, స్వామి వెంట ఆకర్షితులై వెళ్ళిపోయినటువంటి స్త్రీలు, ఇంకోవైపు విష్ణుమాయ వెంట మోహితులైనటువంటి కొందరు మునులు, అభిచార హోమం చేసిన మునులు, మూడు రకాలు ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ మొట్టమొదటి వారు మాత్రము భగవద్భక్తి భావానికి, భగవంతుడికి తమని తాము అర్పించుకుని భగవద్ లీలా విలాసాలకు ఆకర్షితులైన వారికి సంకేతం. రెండవది కేవల కాముకా దృష్టి, అది మాయామోహితమైనటువంటి విష్ణుమాయ, విష్ణుమాయకు మోహితులయ్యారు. మూడవది వచ్చేటప్పటికల్లా అహంకారం. ఏమిటా అహంకారం? వాళ్ళక్కడ యజ్ఞము ద్వారా, కర్మల ద్వారా ఈయన్ని మేము దెబ్బతీస్తామనుకున్నారు. ఇది కర్మగతమైన, బుద్ధిగతమైన అహంకారం. ప్రతి వ్యక్తికి కూడా అహంకారాలు అనేక రకాలుగా వస్తాయి. దేహగతం, బుద్ధిగతం, కర్మగతం అనే అహంకారాలు మూడు రకాలుగా ఉంటాయి. ముందు దేహగతం, తనకున్నటువంటి దేహ సౌష్ఠవము, దేహబలమో వీటిని చూసి ఇది తనది అనుకుని అహంకరించే గుణం ఒకటి. ముఖ్యంగా యవ్వన కాలంలో దేహానుకున్నటువంటి దృఢత్వము, అన్ని ఇంద్రియాలు చక్కగా పనిచేయడం, ఇది చూస్తూ ఉంటే అంతా తన సమర్థతే అని అహంకరిస్తాడు. ఆ సమయంలో ఉండే అహంకారం పేరు దేహ అహంకారం. అదే కర్మగతమైన అహంకారం, తన కర్మలతో దేన్నైనా సాధించగలనని, తన కర్మలతోనే అన్ని నిర్వాకాలు జరుగుతున్నా అనుకోవడం కర్మగతమైన అహంకారం. ఇక బుద్ధిగతమైన అహంకారం అంటే తన ఆలోచనలు, తన వ్యూహాలు, తన ప్రణాళికలు ఇవే గొప్పవి, వీటి వల్ల అన్ని నిర్వాకం అవుతున్నాయి అనుకోవడం బుద్ధిగతమైన అహంకారం. ఈ మూడు అహంకారాలు అణగితే గాని పరమేశ్వరుని అనుగ్రహం లభించదు. అందుకే ఇక్కడ మూడు అహంకారాలకి పరమేశ్వరుడు ఇందులో రకరకాల గుణపాఠాలు నేర్పుతున్నాడు. నిజానికి వీళ్ళందరూ మంచి సాధకులే. ఎవరైతే సాధన చేస్తాడో వారినే పరీక్ష పెడతాడు భగవంతుడు, వారినే శుద్ధం చేసి తన దగ్గరికి తీసుకోవడానికి స్వామి వస్తాడు. ఇక మాయామోహితులై వెళ్లిన వాళ్ళు, వాళ్ళకి క్రమంగా మాయను పోగొడుతున్నాడు స్వామి తర్వాత జరిగినటువంటి అభిచారంలో. ఇక అహంకారంతో వాళ్ళు ఒక్కొక్కటి ప్రయోగించారు అగ్నిలో. ఇందులో మనం చూసినప్పుడు వాళ్ళు రగిల్చిన అగ్ని మనం కూడా రగుల్చుకోవాలి. అదేమిటి? జ్ఞానాగ్నిని రగుల్చుకోవాలి. జ్ఞానాగ్నిని రగుల్చుకుని ఒక్కొక్కటి కూడాను అందులో హుతం చేయాలి మనం. అందులో హుతం చేయగా వచ్చినటువంటి వస్తువులు చూడండి, పులి, సర్పము, ఇంకొక అందే, భూతము, ఇవన్నీ వచ్చాయి నిన్న కథలో. అవేమిటి ఒక్కొక్కటి ఆలోచిస్తే, ఆ దుమికేటటువంటి పులి మన లోపల అహంకారమే, అదేవిధంగా బుస కొట్టేటువంటి సర్పము మనలో ఉన్నటువంటి దుర్గుణములకు సంకేతమే అది, మనలో ఉన్న వాగ్దోషములు ఇవన్నీ కూడా. ఎందుకంటే సర్పం ముఖం నుంచి విషాన్ని ఎలా విద్యలుతుందో మనం కూడా ముఖం నుంచి. ఈ మాట కాళీయుడు చెప్తాడు భాగవతంలో, మలకలు మా ప్రచారములు, మా ముఖముల్ విషవన్ని ఘోరముల్ కలులము మంచివారమే అన్నాడు. అక్కడ అక్కడ చెప్పేటప్పుడు మలకలు మా ప్రచారములు, మా ముఖముల్ విషవన్ని ఘోరములు అని చెప్పాడు. అదే భావం ఇక్కడ. ఈ పాములు, ఈ ఆ చెప్పినటువంటి పులులు ఎక్కడోలో మనలోనే భద్రంగా ఉన్నాయి, వాటిని మనం వదిలించుకోవడమే ఇక్కడ చెప్తున్న విషయం. అహంకారాలన్నింటినీ ఎండగడుతున్నాడు భగవానుడు, అది చూపిస్తున్నారు ఇక్కడ. తర్వాత శబ్దగతమైన అహంకారం, అందుకే వాళ్ళు విసిరినటువంటి మంత్రాలన్నీ కూడా ముబ్బలుగా మార్చి తొడుక్కున్నాడు ఆయన. అంటే అర్థమేంటి? మన పాండిత్యాలు, మన వాక్చమత్కారాలు, మన శాస్త్ర పరిజ్ఞానాలు అవన్నీ కూడాను ఆ పరమేశ్వరుని ముందు హుళక్కే. అందుకే పరమాత్మ వాటిని తెచ్చిపెట్టుకోవడం. మొత్తానికి అభిచార హోమ ప్రక్రియలో పరమేశ్వరుడు ఇవన్నీ తీసుకోవడానికి సంకేతం ఏంటంటే అహంకార నిర్మూలన. మొత్తంగా ఈ కథలో అహంకార నిర్మూలన, అహంకార జనితమైనటువంటి మాయని తొలగించడం. అది ఇందులో కనిపిస్తున్నది. ఎప్పుడైతే రెండు తొలగిపోయాయో అప్పుడు తన అసలు స్వరూపాన్ని స్వామి చూపించాడు, వీళ్ళు తెలుసుకోగలిగారు, శివానందాన్ని అనుభవించగలిగారు. అందుకు శివానందానికి అడ్డంకేమిటి? అహంకారము, మాయ, ఈ రెండు నిజానికి ఒకటే. దానివల్ల ఇది పెరుగుతుంది, దీనివల్ల అది పెరుగుతూ ఉంటుంది. కనుకనే దీనిలో చెప్తున్నది అహంకార నిర్మూలనము. అందుకే నారదుడు భక్తి సూత్రాలు చెప్తాడు, ఈశ్వరస్యాప్యభిమాన ద్వేషిత్వాత్ దైన్యప్రియత్వాచ అని. ఈశ్వరుడు అభిమాన ద్వేషి. అభిమానము అంటే ఇదే, నేను నాది అనే భావానికి అభిమానము, పొసెసివ్నెస్ అని పేరు. దాన్ని ద్వేషిస్తాడు ఆయన, అహంకారాన్ని ద్వేషిస్తాడు, దైన్యాన్ని ప్రేమిస్తాడు. దైన్యము అంటే అహంకార త్యాగం. అహంకార త్యాగమే ఇందులో చూపిస్తున్న విషయం. నీకు వదిలించుకోవడం చేత కాకపోతే ఆయన వదలగొడతాడు. ఎలా వదలగొట్టాడో చూపించాడు ఇక్కడ. ఈ కథలో దాగిన అసలైన సంకేతం ఇది. ఆడు తర్వాత ఇందులో పరమేశ్వరుడు భూతంపై పాదాన్ని పెట్టడం, అది దేనికి సంకేతం? ఆ సంకేతవాదం ఇదేదో నేను తెచ్చి అన్వయించడం కాదు, ఇక్కడ శాస్త్రకారుడే చూపిస్తున్నాడు సంకేతాన్ని. సమూహం అపరాధానాం తదీయానాం అవస్థితం జిఘాంసరువ తద్భూతం పదాతస్యోపరిస్థిత. సమూహం అపరాధానాం అన్నాడు. ఆ భూతం వచ్చింది, దాన్ని కాలు కింద తొక్కాడు కదా, అదేమిటంటే అపరాధ సమూహంట. మనం చేసిన అనేక అపరాధాలు ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడికి పోతాయి? ఆ అపరాధాలను తొక్కుపెట్టాడు పరమాత్మ, అది చూపిస్తున్నాడు. అపరాధముల గుంపుటవాడు. కనుక ఇందాక చెప్పినమైన అహంకారం అనేది వీడు అపరాధాలు. ఈ అపరాధాలు అహంకారాలు స్వామి అణగదొక్కుతాడు ఆయన్ని కొలుచుకునే వారికి. వీరు ఎంత సాధకులైనప్పటికీ కూడా ఇవి ఇంకా పోలేదు, అందుకే వాటిని తీసి ఆయన అణగదొక్కి వాళ్ళ సాధన ఫలమైనటువంటి శివానందాన్ని వాళ్ళకి కలిగించాడు. ఇది కథలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం. ఇది దారుకావనం. ఈ దారుకావనంలో స్వామి దివ్యమైన లింగ రూపంలో ఉన్నాడు. ఆ లింగము నటేశ్వరుని యొక్క రూపమే, నటరాజ తత్వమే లింగాకారంలో ఉంది. అయితే ఏమిటి ఈ దారుకావనం, ఎక్కడుంది అని మళ్ళీ ప్రశ్న రావచ్చు. మనం తెల్లవనం దగ్గరుంటూ దారుకావనంకి వెళ్ళిపోయాం, కానీ దారుకావనం కథ తెల్లవనం గురించి చెప్తూనే చెప్పాడు. నేను ఎక్కడి నుంచో తేలా, ఎక్కడున్నదే చెప్పాను. పైకి కథంతా విష్ణువు చెప్తున్నాడు. నేను అది చూస్తూ పరవశించిపోయినయ్యా నాట్యం, అందుకు నేను బరువెక్కిపోయాను, నెమ్మదిగా మళ్ళీ బహిర్ముఖుణ్ణయ్యాను కనుక తేలిగి పడ్డాను అని చెప్పాడు కదా. ఇది కదా కథ. అయితే ఈ దారుకావనం ఎక్కడుంది అంటే, కొందరు గుజరాత్ ప్రాంతంలో నాగేశం దారుకావనే అని ఉన్నది. ఇది జ్యోతిర్లింగాల్లో ఒకటి అందరి సందేహం లేదు, గాని ఈ కథ జరిగిన దారుకావనం మాత్రం హిమవత్ పర్వత ప్రాంత సమీపంలో ఉన్నది. ఒక విధంగా మనం చెప్పుకోవాలి అంటే, ఆర్మోరాక దగ్గర జాగేశ్వరం అనే క్షేత్రం ఉన్నది. అక్కడ కొండల్ని తనంత తానే జాగరణ జరుగుతుందని సద్గురువులు శివానందమూర్తి గారు సెలవిచ్చారు. ఆయన తరచూ వెళుతూ భక్తులను కూడా తీసుకువెళుతుంటారు. అక్కడ అమ్మవారి పేరు పుష్టివర్ధని అనే పేరుతో ఉన్నదని, దాని పేరే జాగేశ్వరం. అసలు నాగేశం దారుకావనే కంటే జాగేశం దారుకావని అని కూడా మాట చెప్పి ఇది కూడా జ్యోతిర్లింగమే అన్నారు. పోనీ అది ఇది జ్యోతిర్లింగం అనుకున్నంత మాత్రం తప్పేమీ లేదు. ఏది జ్యోతిర్లింగం అని మళ్ళీ పీకులాట అక్కర్లేదు. ఎందుకంటే జ్యోతిర్లింగాలు ప్రధానంగా 12 చెప్తారు, కానీ చాలా జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఎలాగైతే శక్తిపీఠాలు ఎన్నో ఉన్నప్పటికీ 18 ప్రధానంగా చెప్పుకుంటాం, 12 అలా చెప్పుకుంటాం, కానీ జ్యోతిర్లింగాలు ఇంకా చాలా ఉన్నాయి భారతదేశంలో. ఈ జాగేశ్వర క్షేత్రం దారుకావనం నిజానికి అక్కడుంది, ఇప్పటికీ ఉన్నది అక్కడ. కనుకనే మనకు పురాణ వర్ణన ప్రకారంగా కూడా హిమవత్ పర్వత ప్రాంతం వద్దే దారుకావనం ఉన్నది. పురాణముల యందు శివపురాణంలో కూడా దీని వర్ణన మనకి కనబడుతున్నది. ఆ కారణం చేత దారుకావనం అక్కడిది అని తెలుసుకోవాలి. మొత్తానికి దారుకావనంలో జరిగినటువంటి తాండవం వర్ణించగానే మన శేషువుకి మోహం పుట్టింది, చూడాలి అని కదా. అదేవిధంగా తిల్లవనంలో వ్యాఘ్రపాదుడు ఒక ప్రత్యేకమైన శివయోగాన్ని అవలంబించినప్పుడు ఆయనకి ధ్యానంలో శివుడు దారుకావనంలో జరిగిన తాండవాన్ని మెరుపులో చూపించి మాయమైపోయాడు. అప్పటి నుంచి ఆయనకి ఆ తాండవం చూడాలని ఆయనకి తపన పెరిగింది. మొత్తానికి వీరిద్దరికి ఎటువంటి తపన? దారుకావనంలో జరిగిన శివతాండవమే ఇద్దరికి కావాల్సి వచ్చింది. కానీ ఆయన ఉన్నది తెల్లవనంలో, ఈయనున్నది వైకుంఠంలో. ఇప్పుడు బయలుదేరి కైలాసంలో తపస్సు చేస్తున్నాడు. మన అంతరార్థం చెప్పడం కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళాం, ఇప్పుడు మళ్ళీ ఉన్న చోటుకు వద్దాం. ఇక్కడ ఆదిశేషువు కైలాసపుర శిఖరం వద్ద తపస్సు చేస్తూ ఉండగా అప్పుడు ఆ తీవ్రమైన తపోనిష్టని పరీక్షించడం కోసం పరమాత్మ సంకల్పించుకుని వచ్చాట. ఎవరు? పరమేశ్వరుడు. ఎలా వచ్చాడంటే హంసవాహనారుడై బ్రహ్మరూపంతో వచ్చాట. ఏమిటండి ఇలా రావాలి? ఈయన ఉన్నవాడు ఉన్నట్టు రావచ్చు కదా అంటే శివుని వద్ద ఒక చమత్కారం ఉన్నది. అమ్మవారికి అమ్మవారి తపస్సు చేస్తున్నప్పుడు కూడా ఇలాగే అల్లరి పెట్టాడు ఆయన. తిన్నగా వచ్చి నీ తపస్సు పండింది, నీ తపస్సులతో నన్ను కొనేసో అంటే అయిపోయేది. కానీ ముందు సప్తర్షుల్ని పంపించి తన గురించి తానే తిట్టించి వాళ్ళు సరిగ్గా తిట్టలేమో తిట్టలేదేమోనని ఈయన కూడా ఒక మాయా బ్రహ్మచారి వేషం వేసుకుని ఈయన కూడాను అమ్మవారిని కొంచెం తికమక పెట్టి తర్వాత ఆవిడ చేత నాలుగు చీవాట్లు తిని అప్పుడు అసలు రూపం చూపించాడు. మనం కొద్ది నెలల క్రితమే మీ ఊరి సమీపంలో చీడిగలు ఇకదంతా చెప్పుకున్నాం. ఆ భక్తులు చాలా మంది వచ్చారు, వాళ్ళకి తెలుసు ఎందుకండి ఇలా చేయాలి. అంతేకాదు ఉపమన్యు మహర్షికి కూడాను తపస్సు చేస్తూ ఉంటే అసలు రూపంతో కాకుండా ముందు ఇంద్రుడి రూపంతో కనబడి ఆయన చేత నాలుగు తిట్లు తిని అప్పుడు మళ్ళీ అసలు రూపం చూపిస్తాడు. ఇలా అనేక మంది. అంతెందుకంటే అర్జునుడు తపస్సు చేస్తున్నప్పుడు ఏం చేశాడు, కిరాత రూపంలో వెళ్ళాడు. ఏమి ఆయన చక్కగా ఉమాసమేతుడైనటువంటి చంద్రశేఖరుని ధ్యానిస్తూ ఉంటే కిరాత వేషం కట్టుకుని ఎవడ వెళ్ళమన్నాడు. వెళ్ళిన తర్వాత ఊరుకున్నాడా కొంతసేపు ఫైటింగు. ఆఖరికి ఆయన ధనుస్సుతో నాలుగు వడ్డించాడు గాంధీవంతో. కుస్తీ పట్లు పెట్టి గుద్దాడు, అబ్బా అన్నాడు హాయిగా. అప్పుడు ఇచ్చాడు వరాలు. అందుకే శంకరులు అంటారు, నతిభిర్ నృతిభిర్ స్వమీస పూజ విధివిధ్యాన సమాధిభిర్ నతుష్ట ధనుషా ముసలేన తస్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి అన్నారు. నీకు నమస్కారాలు చేస్తుంటే, స్తోత్రాలు చేస్తుంటే, జపాలు చేస్తుంటే అంత తొందరగా సంతోషించట్లేదు, నీకు ఈ పూజలు నచ్చట్లేదేమో, మరో పూజలు చేపడతాను, దేంతో పూజించమంటావో చెప్పు, ధనుస్సుతోనా రోకలితోనా రాళ్లతోనా అని. అంటే మరో ఇద్దరు భక్తుల దగ్గర రోకలి పోట్లు రాళ్ల దెబ్బలు కూడా తిన్నాడనమాట మహానుభావుడు. కనుక నీకు ఈ పూజలు చాలట్లేదు, బడిత పూజలు బాగున్నట్టునే చేయమంటావా అని అడిగాడండి చూడండి మహాను. అందుకే మహాన్ మన అప్పయ్య దీక్షిత వారి గురించి చెప్పుకున్నాం కదా, ఆయన శివుడి గురించి చెప్తూ మాట అన్నారు, కైవల్య సీమ కపటాచరణైక సీమ అన్నారు. ఇక్కడ మోక్షంలో నీ అంతటి వాడు లేడు, కపటంలో కూడా నీ అంతటి వాడు లేడయ్యా అన్నాడు. కపటం అంటే అది ఉన్నది దాచిపెట్టి ఇంకోటి కనిపించడం, అదో ముచ్చట ఆయనకి. మొత్తానికి ఇక్కడ బ్రహ్మరూపంలో వెళ్ళేట. వెళ్ళిన వెంటనే, నాయన ఆదిశేష నువ్వు తపస్సు చేయడం చాలా బాగుంది, ఈ తపస్సు గురించి విని నేను చాలా సంతోషించాను. ఏమిటిది, ఎందుకు తపస్సు చేస్తున్నావు? అలం శేష మహాప్రాజ్ఞ తపోభిరతి దుష్కరైహి, ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి ఏ ఒక్కరూ చేయలేని అత్యంత ఘోరమైన తీవ్రమైన కఠినమైన తపస్సు కచ్చాలు అలం చాలయ్యా, నీకు ఏది కావాలో చెప్పు అది నేనిస్తాను. భోగంలో గాని విద్యలో గాని సిద్ధుల్లో గాని ఇతర లోక సుఖాల్లో గాని ఏదైనా సరే నేనివ్వగలను కోరుకో అన్నట్టు. వెంటనే ఈయన నమస్కరించి, నువ్వు రావడం నన్ను ఆశీర్వదించడం చాలా బాగుంది, ఎందుకంటే సాధన చేస్తున్నప్పుడు పెద్దవాళ్ళు గాని వస్తే వాళ్ళ ఆశీర్వచనం వల్ల తన సాధన ఇంకా ముందుకు వెళుతుంది, కనుక నీ ఆశీర్వచనం వల్ల నేను మరింత గొప్పగా సాధన చేసి శివానుగ్రహం పొందేటట్టు చేయవయ్యా. సంతోషం నాయన, శివానుగ్రహం కోసం నువ్వు చూస్తున్నావు, కానీ శివానుగ్రహం వల్ల ఏం కావాలని చేస్తున్నావు? ఇది శివుడు వచ్చి నిన్ను అనుగ్రహించాలి, ఆయన అనుగ్రహించడం వల్ల నీకేం కావాలి? సాధారణంగా మనం అంతే కదండి, భగవంతుడు అనుగ్రహించాలి, అనుగ్రహిస్తే చాలా ఉందిలేండి లిస్టు అప్పుడు చెప్తానంటారు. అలాగా దానివల్ల నీకేం కావాలన్నాడు. ఇందాక నేను చెప్పిన భోగాలు గాని సిద్ధులు గాని విద్యలు గాని ఏం కావాలంటే అది నేనిస్తా, ఆ శివానుగ్రహం వల్ల కావాల్సినవన్నీ నేను ఇస్తాను. ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడి తపస్సు చేస్తున్నావు, ఇంత కష్టానికి ఇంకా రాలేదంటే ఆయనేం దేవుడయ్యా, కనుక నీకు కావాల్సింది నేనే ఇస్తాను అని అంటే, అప్పుడు ఆయన చెప్తున్నాడు, నాకు ఈశ్వరుడి దిక్కు, ఏదిచ్చినా ఆయనే ఇవ్వాలి పుచ్చుకోవాలి, ఆయన ఇచ్చింది పుచ్చుకుంటాను, కాని ఆయన తప్ప ఇంకెవరు ఏదిచ్చినా నేను పుచ్చుకోను అని చక్కటి మాట చెప్పాడు. అయితే వెంటనే అన్నాడు, కావలసిన వస్తువు ప్రధానం గాని ఇచ్చేవాడు ప్రధానమా చెప్పు. ఎవరో ఒకరు ఇచ్చారు, దొరికింది పుచ్చుకుని వెళ్ళిపోతే అయిపోయింది, కానీ ఎందుకు సమయం వృధా చేసుకుంటావు? సమయం చాలా విలువైనది, కాలం చాలా విలువైనది, ఇలాంటి మొండితనాలు విడిచిపెట్టేయంటే అప్పుడు చెప్తున్నాడు, నాకు వస్తువు కూడా కాదయ్యా, నాకు శివుడు కావాలి, ఇంకేం అక్కలేదు, శివుడిచ్చే సంపదలు నేను అడగట్లేదు, శివుడినే సంపద అనుకుని నేను చేస్తున్నాను అన్నాడు. చాలా చక్కటి మాట. ఇలాంటి మాటనే శంకరులు ఒక చోట చెప్తారు, స్వామి అయం దాన కాల స్వహం దాన పాత్రో భవానేవ దాత త్వదన్యం నయాచే అన్నారు. ఇక్కడ త్వదన్యం నయాచే, నిన్ను తప్ప నేను ఇంకెవరిని అడగను అన్నాడు. ఈ నిన్ను తప్ప ఎవరిని అడగను అనే మాట ఒక చమత్కారం. అంటే ఏది కావలసినా నిన్నే అడుగుతానని అర్థం మనం తీస్తాం, కానీ శంకరుల హృదయం ఏంటంటే ఏది కావలసినా నిన్నే అడుగుతాను కాదు, ఏది అడగను నిన్నే అడుగుతానని అర్థం. నాకు నువ్వు కావాలి, నువ్వు ఇచ్చేది కాదు నువ్వు కావాలి, నువ్విచ్చే వాటిని కాకుండా నిన్ను కోరుకోవడమే అసలైన భక్తి అండి. దీన్ని అసలైన భక్తి అంటారు. ఈ అసలు శిష్యుల భక్తి రావడం అంత తేలిక మాత్రం కాదు. ఎందుకంటే ఆయన ఇచ్చే వాటి మీద భక్తి మనకు గానే ఆయన మీద భక్త. ఇక్కడ అసలు భక్తి ఏమిటో చూపిస్తున్నాడు ఈయన పరీక్షలో. అప్పుడు కిమత్ర బహునుక్తేన బ్రహ్మన్ మద్వచనం శృణు. బోలుడు మాట్లాడేందుకు అయ్యో బ్రహ్మదేవ ఒకటే మాట చెప్తున్నాను, నాకు శివుడు తప్ప మరేది అక్కర్లేదు. అది కూడా దేవదారు వనస్థానా మునీనాం యత్ ప్రదర్శితం. దేవదారు వనంలో మునులకు మాయ తొలగించడం కోసం స్వామి తనంత తాను కృప చూపించి వాళ్ళు తొలగించుకోలేని మాయని తాను తొలగించి తన యొక్క దివ్యమైన ఆనందానుభవాన్ని ఇచ్చాడే. మాయ తెర తొలగితే గాని శివానందానుభవం దొరకదు. అందుకే తెర తీస్తే గాని చిదంబర రహస్యం కనబడదు. చిదంబరం వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. కొందరు అంటూ ఉంటారు చిదంబర రహస్యం అంటే ఏమో అనుకున్నామండి, అక్కడ చూపించమంటే ఇలా తెర తీశారు ఏమీ లేదు, ఇదా చిదంబర రహస్యం అన్నామండి అని అనుకుంటారు. అక్కడే మన అజ్ఞానం బయటపడుతుంది. ఏదో ఉందనుకున్నాం, ఏమీ లేదు, అదే చిదంబర రహస్యం అంతే కదా. కాదు, ఆ ఉన్నదాన్ని తెర వల్ల చూడలేకపోతున్నాం. ఆ తెర తీయగరాదా, లోని తెర తీయగరాదా అన్నారు కదా ఎవరు, జాగరాశ్యం వారు. పరమ పురుష ధర్మాది మోక్షముల పారద్రోలుచున్నది నాలోని తెర తీయగరాదా. వాగురమని తెలియక మృగగణములు వచ్చి తగులు రీతినున్నది. వేగమని మతముననుసరించిన త్యాగరాజనుత మదమత్సరమును తెర తీయగరాదా. ఆ తెర తీస్తే గాని తెర వెనకున్నవాడు తెలియదు. అందుకే మరుగేలరా ఓ రాఘవ అన్నాడు అక్కడ. మరుగు తొలగించవయ్యా, అది ఆ తెర. ఆ తెర తీస్తే అసలు వాడు కనబడాలి. ఆ తెర తీసుకునే శక్తి మనకు లేదు, తీయగా రాదా అని అడగాలి. తెరకి యువతల మనం అవతల ఆయన అంతే. అది తొలగించమంటే ఆయన దయామయుడు, తప్పకుండా తొలగిస్తాడు. అలాగా దారుకావనస్థులైన మునుల యొక్క సాధనలను చూసి వాళ్లలో ఆ ఆత్మానుభవానికి అడ్డుగా మిగిలినటువంటి మాయా యవనికని తొలగించి తన యొక్క దివ్య దర్శనాన్ని ఇచ్చాడే, ఆ తాండవాన్ని నేను చూడాలనుకుంటున్నాను. ఇదంతా మా గురుగారు చెప్పారు. ఎవరు? నారాయణుడు. ఆయన చెప్పిన దగ్గర నుంచి ఆ దారుకావనంలో వాళ్ళకి ఎలా చూపించాడో అలా నాకు చూపించాలి అన్నాను. అంటే వెంటనే అంటున్నాడు బ్రహ్మదేవుడు, చాలా కష్టం నాయన, ఆయన తాండవం చూడడం అంటే మహాకష్టం, దేవతలకు కూడా వల్ల కాదు. యోగిభి పరమై దివ్యై రమితాత్మా మహేశ్వర కేనవా అభ్యర్థిత పూర్వం కేశామృతమదర్శయేత్. అసలు యోగులు కూడా అది చూడలేరు. అసలు ఎవరికి చూపించాడు చెప్పాయన? ఆ దేవదారు వనం వాళ్ళని వదిలి ఇంకెవ్వరికైనా చూపించాడా తన తాండవాన్ని? అది చూడాలి అంటే ఎవ్వరి వల్ల కాదు, యోగుల వల్ల కాని దేవతల వల్ల కూడా సాధ్యం కాదు అంటే ఈయన అన్నాడు, ఆయన తప్పకుండా నాకు చూపిస్తాడు అన్నాడండి బ్రహ్మదేవుడు. ఇలా అంటే బ్రహ్మతోనే వాదన ఎదిగాడు. ఏమిటంత నీకు నమ్మకం? నమ్మకం నా సాధన మీద నేను పెట్టుకోలేదయ్యా, ఆయన కృప మీద పెట్టుకున్నాను అన్నాడు. చాలా గొప్ప మాట. నేను ఎంత సాధన చేశాను కానీ కానీ చూపిస్తాడు కాదు, ఆయన భక్తవత్సలుడు, ఏడిస్తే కరిగిపోతాడు మా స్వామి. నేను కనిపించవయ్యా అని విలపిస్తున్నాను, తప్పిస్తున్నాను, తప్పకుండా కనబడతాడు. అసలు చూపించాడు అంటే మరి దారుకావనస్తులకు మాత్రం ఎందుకు చూపించాడు? కనుక భూమి యందు ఎవరికి చూపించాడు అన్నప్పుడు మరి వాళ్ళకు మాత్రం చూపించలేదా? కనుక నాకు చూపిస్తాడు. నాక నమ్మకం ఉన్నది, భక్తుల అభ్యర్థన ఆయన కాదనడు భక్తవత్సలుడు. అంటే చాలా సంతోషం గాని నువ్వు ఎన్నాళ్ళ నుంచి తపస్సు చేస్తున్నావు చెప్పు, తీరుతుందని దాఖల అయినా కనబడుతుందా నీకు అన్నాడు బ్రహ్మదేవుడు. ఎంత నిరాశ పూయాలో అంత పోస్తున్నాడు ఎవరు, బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడా, మర్చిపోలేదు కదా ఆయన. ఇంత గడిచింది, నువ్వు కృషించిపోయో, తీరిందా? ఇలాగే నువ్వు తపస్సు చేస్తూ ఉంటే కృషించడం కాదు నశించిపోతావేమో చూసుకో. ఆత్మసందేహ కారిణ్యాం దశాయాం కిం కరిష్యసి. ఉన్న శరీరానికే అసలు పెట్టేకి ఇంకేం చూస్తావు నువ్వు? ఇలా తపస్సు చేస్తూ తపస్సు చేస్తూ నువ్వేమవుతావో తెలియనంత తపస్సు చేస్తే ప్రయోజనం ఏముంది చెప్పు అంటే, అప్పుడు ఆయన ఒక గొప్ప మాట అన్నాడండి, ఇది దివ్య జన్మ శేష జన్మ, ఈ జన్మంతా నేను తపస్సు చేస్తా. ఒకవేళ కనిపించలేదనుకో, ఈ శరీరం పోతే మళ్లీ జన్మెత్తి మళ్లీ తపస్సు చేస్తాను, గాని అది దొరికే వరకు నా సాధన ఆపను అన్నాడు. ఎంత చక్కటి మాట చూడండి, ఎంత దృఢమైన సాధన అవసరమో. అంటే నీ జన్మకు అవుతుందా లేదో సాధన మాత్రం ఆపరాదనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించి చూపిస్తున్నాడు. పశ్యామి తాండవం శంభో యజ్ఞప్యస్మిన్న జన్మని జన్మాంతరే చ తద్బ్రహ్మన్ పశ్యామ్యేవ నసంశయ. ఈ జన్మలో కాకపోతే జన్మాంతరంలో సాధించి తీరుతాను. ఇంత గట్టి పట్టుదల ఉండాలండి భగవంతుణ్ణి సాధించడంలో. అంత తేలిక భగవంతుడు దొరకడం ఇది ముందు తెలుసుకోవాలి. సృష్టిలో ఒక్క రూపాయి సంపాదించడం కోసమే జీవితం అంతా యాతన పడాల్సి వస్తుంది. ఒక శాశ్వత సంపద పొందాలంటే ఎంత కష్టపడాలి. ఏది పొందితే మరేది అవసరం లేదో అదే కదా భగవంతుడు అంటే. మరి అది పొందాలంటే అంత తేలిగ్గా దొరకదది, దానికోసం తప్పించాలి. కనుక ఈ జన్మ నేను చేశాను చాలదే, అది తపస్సు చాలదు, అందుకు మళ్లీ జన్మలో తపస్సు చేస్తాను. అంతేగాని నాకు లక్ష్యం ఆ దివ్య శివతాండవ దర్శనమే, మరొకటి కాదు అని ఎప్పుడైతే అంత దృఢత్వాన్ని చూపించాడో వెంటనే హంస కాస్త వృషభమైంది, బ్రహ్మదేవుడు కాస్త శివుడై గోచరించాడు ఆయనకి. తన అసలు స్వరూపాన్ని చూపించాడు. హంసంచ వాహనం సద్యః కృత్వా తత్ర వృషాధిపం చతుర్భిరాననై రూపమంకితం తద్విహాయ చ. నాలుగు ముఖాల దేవుడు కాస్త ఐదు ముఖాల వాడి గోచరించాడు. పంచముఖాలతో దివ్యమైనటువంటి జటాజూటధారయ్యే చంద్రశేఖరుడై మందస్మిత వదనంతో గోచరించగానే ఒక్కసారి ఈ మహానుభావుడు, స్వామి ఇంతసేపు నా ముందు బ్రహ్మరూపంతో ఉన్నది నువ్వేనా అని రెండు చేతులు తలపై దోజులించి ఒళ్ళంతా పులకించి సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళీ లేచి నిలబడ్డాట. ఎందుకంటే నమస్కారం చేసినప్పుడు రూప సౌందర్యాన్ని చూడలేకపోతున్నాడు, అందుకు ఒక్కసారి లేచి నిలబడి రెండు చేతులు తలపై పెట్టుకుని స్వామికి నమస్కారం చేస్తూ స్తోత్రం చేస్తున్నాడు. ఇక్కడ మృగ్య రూప విరూపాక్ష మమ నాథ మహేశ్వర బలేందు శేఖర శ్రీమాన్ దేవదేవా నమోస్తుతే. మృగ్య రూప, మృగ్యం, మృగ్యం అనే మాట వినుంటారు. మృగ్యము అంటే వెతకవలసినది అని అర్థం. మృగ్య రూప ఈ సంబోధనే చాలా విశేషమండి. మృగ్య రూప అంటే వెతకవలసిన వాడవు నువ్వు. మన బ్రతుకంతా వెతుకులాట కోసమే కదా జీవితంలో ప్రయత్నిస్తున్నాం. ప్రతివాడు రేపేదో సుఖపడదామనే తప్ప ఇవాళ సుఖంగా ఉన్నానని ధైర్యంగా చెప్పలేడు. ఆ రేపు 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 అంటూ ఉంటేనే ఆయువు చివరిదాకా వస్తాం. కొంతమంది అంతా అయ్యాకండి ఆ లాస్ట్ లో రిటైర్మెంట్ అయ్యాక సెటిల్ అయ్యి, అది ఎప్పుడండి ఎప్పుడది? రేపు 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 అనుకుంటూనే ఆయువు అంతా అయిపోయింది. అన్నమయ్య అన్నట్టు ఎలా నడుస్తుందయ్యా అంటే నిదురచే కొన్నాళ్ళు నేరముల కొన్నాళ్ళు ముదిమిచే కొన్నాళ్ళు మోసపోతి కదిసి కోరినను గతకాలము వచ్చునే అన్నాడు అన్నమాచార్య. నిదురుచే కొన్నాళ్ళు నేరముల కొన్నాళ్ళు ముదిమిచే కొన్నాళ్ళు మోసపోతి ఏమైంది ఎన్నడు విజ్ఞానమిక నాకు అని ఆర్తితో అంటాడు అన్నమాచార్య. అది గుర్తు తెచ్చుకుంటే ఈ వాయిదాలు ఉంటాయా అండి ఇక్కడ. అందుకు మృగ్య రూప, అసలు వెతకవలసింది నిన్ను, ఎందెందు వెతకి చూచిన అందందే గరడు అన్నాడు కదా ఇక్కడ. అసలు వెతకవలసింది ఆయన్ని. కనుక మృగ్య రూప మన బుద్ధితో మన సాధనతో మనం అన్వేషించవలసింది, సాధించవలసింది ఆ పరమాత్మని. అందుకు ఈ మాట అంత చక్కగా చెప్పాడు. మిగిలినవన్నీ వెతికితే దొరుకుతాయి అనుకోవద్దు, దొరికినట్టు అనిపిస్తాయి. అసలు మనందరం దేనికోసం వెతుకుతున్నాం చెప్పండి ఒక్క మాట. ఎలా చెప్పగలమండి? రెండు రోజులు టైం ఇస్తే రాసుకొస్తాం అన్ని ఉన్నాయండి అని. నేను ఒకే మాట చెప్తా, అందరం దేనికోసం వెతుకుతున్నామో ఒకటే మాట. ఒప్పుకుంటారో లేదు మీరు చెప్పండి. ఆనందం కోసం అందరం వెతుకుతున్నాం అంతే కదా. మనందరం వెతుకుతున్నాం దేనికి? ఆనందం కోసం. దొరికిందా? ఇక్కడ దొరుకుతుందేమో అక్కడ దొరుకుతుందేమో అనుకోవడం, ఒక్కొక్కప్పుడు అదే నేమో అని కూడా అనుకుంటాం. ఎలాగంటే ఎండమావుల్ని చూసి నీళ్లు అనుకున్నట్లు, ఇంకేమీ లేదు. కానీ అసలైనటువంటి ఆనంద స్వరూపుడు నువ్వు, అందుకు వెతకవలసిన వాడు నువ్వే స్వామి. ఇతరముల వెంట తిరగడం ఎలాంటిది అంటే ఎండమావుల వెంట తిరగడం లాంటిది. ఇది అర్థం. అందుకు మృగ్య రూప అనే మాట అంత చక్కగా ప్రయోగించాడు ఇక్కడ. మరి చేస్తున్నవాడెవడు? వేయి పడగలవాడు. మరి ఆ స్తోత్రం కొంచెం గట్టిగానే ఉంటుంది కదండి. మృగ్య రూప విరూపాక్ష మమనాథ మహేశ్వర నా ప్రభో మహేశ్వర బలేందు శేఖర అజ్ఞానభీతాన్ సర్వాన్ అపరాధాన్ సహస్వమే. అజ్ఞానంతో చేసిన అపరాధాలన్నీ క్షమించవయ్యా. ఎందుకంటే నువ్వొచ్చాక బ్రహ్మరూపంలో నువ్వు వచ్చినా మాట్లాడి ఏం నొప్పించినా ఏమిటో నన్ను క్షమించవయ్యా. కాలకంఠ శివానాథ నటనాథ నమోస్తుతే. ఇచ్చానంద విలీనాత్మ శివుణ్ణి చూసిన ఆనందంతో ఈ మాత్రమే అని ఆయన నమస్కారం చేసి నిలబడ్డాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు మరింత దగ్గరికి జరిగేటండి. ఆ దగ్గరికి జరిగి శేషువుని దగ్గరికి లాక్కున్నట్ట, లాగా తన చేత్తో తల నిమిరేట. ఆయన తల నిమరడం అంటే 1000 పడగలు నిమరడం, సామాన్యమా? తన చేత్తో నిమురుతున్నాడు. ఆ నిమరడం ఎంత ప్రేమగా నిమురుతున్నాడో చూపిస్తున్నారు. కృపాంచ పరమాం కుర్వన్ తస్మిన్ సర్వార్థదాయినీం తస్య మూర్ధ్ని కరాంభోజ నిధాయ ప్రససాదసః. తన చేతిని, అది కూడా పాము అలంకరించుకున్న చేతిని, ఆ వేయి పడగల పాము తలని నిమురుతూ ఆయన మాట్లాడుతున్నాడు. ఆ నిమురుతూ ఏతాదృశ వినాశేష తపసా దుష్కరేణ తే అంటున్నాడు. ఇంత తీవ్రమైన తపస్సు చేస్తే గాని నా తాండవాన్ని చూడలేరు. ఇది మొట్టమొదటి మాట. నువ్వు అంత గొప్ప తపస్సు చేసావు, ఎవరూ చేయలేటువంటి తపస్సు. సర్వదా దర్శయిష్యామి, నీ తపస్సుకు నేను చాలా సంతోషించాను. తపసాతే వశీకృత, నీ తపస్సులకు లొంగిపోయాను అన్నాడు. ఎందుకంటే భగవంతుడు దేనికి లొంగిపోతాడు? తపస్సు. తపస్సు అంటే ఏమిటి? శ్రద్ధతో కూడిన తపన. శ్రద్ధ అంటే అఖండ విశ్వాసం, ఇంకోటి కాదు, అఖండ విశ్వాసంతో కూడిన తపన. ఆ తపనను వాడికి నేను లొంగిపోతానని ఆయనే చెప్పాడు. వశ్య స్పృశ్యశ్చ దృశ్యశ్చ పూజ్య సంభాష్య ఏవచ శ్రద్ధామయ్యస్తి చేత్పుంసాం ఏన కేనాపి హేతునా అని శివపురాణంలో పార్వతీదేవత ఆయన చెప్తున్నాడు. నాపై ఏ కారణం చేతనైనా శ్రద్ధ పెట్టుకుంటే చాలు, వాడికి నేను లొంగిపోతాను, వాడితో మాట్లాడతాను, వాడు నన్ను చూడగలడు, వాడిచ్చింది పుచ్చుకుంటాను, వాడి పెట్టింది తింటాను అన్నాడు. వాడికి ఉండాల్సిన అర్హతొక్కటే శ్రద్ధ. ఇచ్చిన వాడు నిలబెట్టుకున్నాడండి, పాండిత్యం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, అఖండమైన విశ్వాసంతో కూడిన తపన. అది ఉంటే ఏది ఇచ్చినా తింటాట. అందుకే కన్నప్పిచ్చిన ఎంగిలి తిన్నాడు ఆయన. ఆయనకేంటి, అదొక్కటి ఉండాలి, ప్రేమపూర్వకమైన తపన. అందుకు తపసాతే వశీకృత, నీ తపస్సుకు నేను లొంగిపోయినయ్యా. జహీహి తత్కృత క్లేశం, ఇంతవరకు నువ్వు తపస్సు వల్ల పొందిన క్లేశం ఒకటి ఉన్నది, ఆ క్లేశం అంతా నా స్పర్శతో పోయింది నీకన్నక్క. ఇప్పుడు తప ఫలం నీకు ఇస్తాను, కానీ కొంచెం సమయం ఉంది దానికి. నువ్వు నా దివ్యమైన ఆనంద తాండవాన్ని చూడాలనుకుంటున్నావు కదా. నా ఆనంద తాండవం చూడాలంటే అది ఎక్కడ జరుగుతోందో అది చెప్తున్నాను. అతి గుహ్యం స్వసంవేద్యం. ఇక్కడ ఒక విధంగా ఇది శేషునికి శివుడు చేసిన తత్వబోధ, సూక్ష్మ గీత అని కూడా చెప్పుకోవచ్చు. ఇదొక ఉపనిషత్ సమానమైనటువంటి చిన్న చిన్న మాటల్లో లోతైన అంతరార్థాన్ని చెప్తున్నాడు. కొంచెం ఏకాగ్రత మాత్రం పెట్టి వింటే ఇందులో అంతరార్థం తెలుస్తుంది. ఇది బోధ చేస్తున్నాడు. అతి గుహ్యం, నేనిప్పుడు చెప్పబోతున్నది అతి గుహ్యమైనది, అత్యంత రహస్యమైనది, స్వసంవేద్యం, స్వయంగా తెలుసుకోవలసినది అన్నాడు. అంటే చెప్తే తెలిసేది కాదు, ఇది తనంత తాను తెలుసుకోవలసింది. ఎందుకంటే నాయమాత్మా ప్రవచనేన లభ్యః అని మనకి ఉపనిషత్తు చెప్తోంది. ప్రవచనాలతో ఆత్మ దొరకదుట. యన్మనసా నమనుతే, నీ మనస్సుతో ఊహించి కూడా ఆత్మతత్వాన్ని తెలుసుకోలేవు. అందుకే దాని గురించి చెప్తే నాకు అర్థం కాలేదని అంటాం. ఎందుకంటే అది మనస్సుకు అందదు. అది యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనసు మాట రెండు కూడా ఫెయిల్ అయిపోతాయి ఆత్మతత్వం గురించి చెప్పడానికి. అది స్వసంవేద్యం, అది వారికి వారే తెలుసుకోవాలి. తెలుసుకున్నాక ఎలా ఉందో ఇంకోటికి వాడు కూడా చెప్పలేడయ్యా, ఈలాగుని వివరించలేను, చాలా స్వానుభవైక వేద్యమే అన్నారు చాగరాశ్వం వారు. అంత తేలిక అది. అందుకే స్వసంవేద్యం అనే మాట చాలా గొప్ప మాట. ఎవరికి వారు తెలుసుకునే కాడికి నువ్వెందుకు అయ్యా చెప్పడం అని అనకూడదు శివుడితో. ఎందుకంటే అది ఎవరికి వారు తెలుసుకోవాలన్నది ముందు తెలుసుకోవాలి, దానికోసం ఏం చెయ్యాలో తెలుసుకోవాలి, అది చెయ్యడం తెలుసుకోవాలి. అప్పుడు ఎవరు చెప్పనక్కర్లేకుండానే నువ్వెవరికి చెప్పనక్కర్లేకుండానే పొందవచ్చు. అందుకే ఇది స్వసంవేద్యం, అతి గుహ్యం, మత్స్వరూపం, అది నా యొక్క స్వరూపము, అది అమిత తేజసః, అది అపరిమితమైన చైతన్య స్వరూపం నాది. అయితే అది ఎక్కడున్నది? అంతటా ఉన్నది. అదే అంతటా ఉన్నది, నా స్వసంవేద్యమైనటువంటి చైతన్యమే ఉన్నది. కానీ మరెందుకు తెలుసుకోలేకపోతున్నారు అంటే మాయ చేత తెలుసుకోలేకపోతున్నారు. అది తొలగితే తెలుసుకోగలరు. ఈ మాయ మాత్రమే ఏకమై అద్వితీయమైన నన్ను అనేకములైన ప్రపంచముగా చూపిస్తోంది. అనేకముగా కనబడుతున్న ప్రపంచము ఏకమైన నాయందే భాషిస్తుంది. కానీ ఆ ఏకమైన నన్ను తెలుసుకోలేక అనేకమైన ఈ జగత్తే సత్యం అనుకుంటున్నాడు. ఎలాగంటే తాడును చూసి పాము అనుకున్నప్పుడు ఆ తాడు యందు పాము ఆభాసగా వచ్చింది అక్కడ. అప్పుడు పామును చూస్తున్నంతసేపు తాడని తెలియలేదు. తాడని తెలిసాక పామని భయముందా? లేదు. కనుక నాయందు ఈ అనేకమైన జగత్తు మిథ్యాత్మకమైన దాన్ని సత్యమని భ్రమిస్తున్నాడు. ఈ మాయగాని తొలగితే నా స్వస్వరూపం తెలుస్తున్నది. అయితే ఇది తొలగించుకోవాలంటే నా అనుగ్రహం లేనిది తొలగదు. అందుకే మాయా యవనిక నేను తొలగించగలను. అది తొలగించుకోవడం కోసం నా స్వరూపాన్ని నిరంతరం ధ్యానించాలి, ఆరాధించాలి. ఇది మనకు సాధన కోసం చెప్తున్నాడు. అంటే ఇప్పుడు చెప్తున్నది ఏ లక్ష్యంతో చెప్తున్నాడు? లక్ష్యం ఏమిటి? ముందు విషయం ఏమిటో పక్కన పెడదాం. ఎందుకు చెప్తున్నాడు తెలుసుకుందాం. ఎందుకు చెప్తున్నాడు? ముక్తి ఎలా వస్తుంది అనేదండి. మాయని దాటి నా స్వస్వరూపాన్ని తెలుసుకోవడమే మోక్షం. అది ఎలా వస్తుంది అంటే నన్ను ఉపాసిస్తే వస్తుంది. నా స్వరూపాన్ని నిరంతరం మనస్సుతో అనుసంధానం చేయాలి. ఏది సత్యమో దాన్నే నిరంతరం నువ్వు పట్టుకుంటే అసత్యం నుంచి బయటపడిపోతావు అంతే. సత్యం ఏమిటి? నేనే. ఈ సత్యమైన నన్ను రెండు రకములుగా ఆరాధించవచ్చని శాస్త్రం చెప్తున్నది. సకలం నిష్కళం చేతి మమ రూపం అద్వయం స్మృతం. నా యొక్క రూపము సకలము నిష్కళము అని రెండు విధములుగా ఉంటుంది. సకలం చక్షుషాగ్రాహ్యం. సకలమైనది కంటితో చూడవచ్చు అన్నాడు. చూడవచ్చా? నిష్కళాన్ని చూడలేరు. దీన్నే సకలం నిష్కళాన్నే మనం సగుణం నిర్గుణం అని కూడా అనొచ్చు, లేదా మూర్తం అమూర్తం అని కూడా అనవచ్చు. ఉపనిషత్తులు ఈ శబ్దం వేశారు, ద్వే బ్రహ్మణి వేది తవ్యే మూర్తంచ అమూర్తంచ. మూర్తం అమూర్తం రెండు తెలిసిపోయి ఉంటుంది మీకు. మూర్తము అమూర్తము. మూర్తము అంటే ప్రకటింపబడినది, అమూర్తము అంటే ప్రకటింపబడినది అవ్యక్తము అని. ఈ అవ్యక్తమైనది అత్యంత కష్టం పట్టుకోవడం సుమా, అత్యంత కష్టం. దాని గురించి నేను చెప్పడం మొదలెడితే ఆవలింతలు బాగా మొదలవుతాయి. అవ్యక్తం ఎందుకంటే దేనికి అందదు, మనస్సుకు అందదు, మాటకు అందదు, అది ప్రతివారిలోనే ఉన్నది, నీ హృదయంలోనే ఉన్నది అనగానే వెంటనే ఆవలింత తెలుస్తాయి. ఎందుకంటే ధ్యానానికి కూర్చుంటే వచ్చినంత నిద్ర టీవీ చూస్తే రాదండి. ఎందుకంటే అంతర్ముఖం ప్రయాణం మొదలయ్యిందా నిద్ర వచ్చేస్తుంది, బుద్ధి భరించలేదు. నీ లోపలికి చూపు తిప్పడం అంత కష్టం. బయట చూడమంటే ఓహో అమెరికా దాకా, కావాలంటే స్వర్గం దాకా కూడా వెళ్ళగలవు నువ్వు ఊహతో. కానీ నీ లోపలికి పంపమంటే అది కష్టం. అందుకే స్వామికి కూడా తెలుసు మనకు అంత కష్టపడతామని. క్లేశోదిక తరస్తేషాం వ్యక్తాసక్త చేతసాం అని గీతలోనే చెప్పాడు. అవ్యక్తం మీద ఆసక్తి ఉన్నా పట్టుకోవడం క్లేశ అధిక తరహా, అత్యంత కష్టం సుమా అన్నాడు. అలాగే ఇక్కడ కూడా స్వామి ఇదే చెప్తున్నాడు. సకలం చక్షుషాగ్రాహ్యం. స్వామి యొక్క సాకార రూపం ఏంటో చెప్పండి. మీరు నేను కూడా చూస్తున్నాం, స్వామి యొక్క సాకార రూపం కూడా ఉంది. చక్షుషాగ్రాహ్యం అన్నాడు ఈయన. అంటే ఏమిటి? ఈ సమస్త విశ్వము ఆయన యొక్క సకలమూర్తే. ఇది గొప్ప విషయం చెప్పుకోవాలి. ఈ అనంత విశ్వం ఆయన యొక్క సాకారమూర్తి. కానీ అది అదే అయినా అది తెలుసుకోలేదు. చూడండి, ఆయన సకలం తెలుస్తుందా అంటే సమస్త విశ్వము ఆయనే 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 అని చెప్తున్నా విశ్వం ఆయనే అని అనిపించడం లేదే. కనిపిస్తోంది కానీ అనిపించట్లేదు. అది వచ్చింది మరి. కనిపించేదంతా నేనే 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 అంటున్నా నువ్వని చెప్పినా నాకు అనిపించట్లేదయ్యా అన్నాడు. ఎవడు? అర్జునుడు. నువ్వు చాలా చెప్పావు, చాలా బాగుంది. మయి సర్వం ఇదం ప్రోతం సూత్రేమణిగణ ఇవ అన్నీ ఇదే చెప్పాడు. అంతేకాదు నన్ను మించింది మత్త పరతరం నాస్తి యత్కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రేమణిగణ ఇవ అని గట్టిగా చెప్పాడు. చెప్తే అంతా బాగుంది కానీ అంటే ఇంక లాభం లేదు, నువ్వు చూపించాలన్నాడు. తాను ఎలాగో అదే విశ్వరూప సందర్శనం అంటే మరి ఏంటో కాదు. కనిపించేదంతా ఆయనేనా అనిపించితే అదే విశ్వరూప సందర్శన యోగం. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, కనిపించేదంతా ఆయనేన అనిపిస్తే ఇక్కడే ముక్తి. ఇంకేం కావాలండి? అందుకే సర్వమున్నతని దివ్య కళామయ మంచు విష్ణునందుల్లము చేర్చాడు ఆయన. అది తెలియాలి కనుక నా యొక్క సకలము చక్షుషాగ్రాహ్యం కంటికి కనిపిస్తుంది. ఇప్పుడు మీకు సకలంలో ఒక రూపం చెప్పాను, ఏమిటి? కనిపించే ప్రపంచం. కానీ అది ఆయన అనిపించట్లేదు. కనుక ఇప్పుడు చెప్పినంత మాత్రం చేత అయిపోలేదు. ఆఫ్టర్ 8:30 తెలుస్తుంది ఏమిటో అనేది. ఇప్పుడు చెప్పినప్పుడు అవునేమో అనిపిస్తుంది కానీ తర్వాత తెలుస్తుంది. కానీ ఇంకో మాట చెప్తున్నాడు, చక్షుషాగ్రాహ్యం ధ్యేయం నియతాత్మభిహి. ఈ మాట చెప్పాడు, నా యొక్క సకల రూపము మనస్సును నిగ్రహించుకున్న వారు చూడగలరు. ఇది మరో మాట. అంటే విశ్వరూపం సకల రూపం అనేది ఒకటి పక్కన పెడదాం. రెండవది ఆయన ధరించినటువంటి లీలామయమైన సగుణ సాకార మంగళ స్వరూపములు ఏమిటి? చంద్రశేఖర స్వరూపము, దక్షిణామూర్తి రూపము, అలాగే రామకృష్ణాది రూపములు. ఒక రూపం ఉన్నది, ఆ రూపము పరమాత్మదే. అందులో ఏమీ తక్కువేం కాదు. కొందరు రూపోపాసన తక్కువ అనుకుంటారు, అది కేవలం పిచ్చితనం. ఆ పరమాత్మనే సగుణ సాకారంగా ఆరాధించవచ్చు. కానీ అది మాత్రం అంత తేలిక ఇప్పుడు మీకు సగుణమే సులభం అనిపిస్తుంది. చూసామా ఆయన యొక్క దివ్యమైన అద్భుతమైనటువంటి రూపాన్ని చూడగలిగామా? ఎలా ఏడుస్తున్నారండి ఆయన ఆనందతాండవం చూడడం కోసం వీళ్ళందరూ కూడాను, ఆయన దర్శనం కోసం ఎంత తప్పించిపోయారు ఇక్కడ. ఆ కృష్ణుడు గాని రాముడు గాని ఆ విష్ణువు గాని శివుడు గాని అది తేలిక. మరి వాళ్ళ సగుణ సాకార రూపాలకు కూడాను కష్టమే, కష్టమే గాని సాధించవచ్చు. ఎవరి చేత అంటే నియతాత్మభి ధ్యేయం, మనస్సును నిగ్రహించుకుని ఆ రూపాన్ని ధ్యానించే వాళ్ళు దాన్ని చూడగలరు. వాళ్ళు నిరంతరం ఆ రూపాన్నే ధ్యానిస్తూ ఉంటారు. ఇప్పుడు శివరూప వర్ణన చేసినా విష్ణు రూప వర్ణన చేసినా ఎవరు ధ్యానించగలరు? వర్ణన విన్నవాళ్ళు ధ్యానించలేరు, ఆ ధ్యానం చేసేవాళ్ళు మాత్రమే దాన్ని దర్శించగలరు. వాళ్ళు తప్పకుండా చూడగలరు. ధ్యేయంచ నియతాత్మభి అనే మాట ఇంత జగ్గా చెప్పాడు. మనోనిగ్రహము కలవారు నా యొక్క సకల రూపాన్ని ధ్యానము చేస్తారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. కనుక సకలం అంటే ఒక రూపంతో సా అవయవం, కళ అంటే అవయవము భాగము అని అర్థం. సకలం అంటే అవయవాలతో కూడినటువంటి నా యొక్క స్వరూపాన్ని ఆత్మనిగ్రహము కలిగిన వారు ధ్యానము ద్వారా దర్శిస్తారు. సుమా నిష్కళంతూ, ఇక నిష్కళం ఎలా అంటదో చెప్తున్నాడు. అది నిరాకారం, నిరంజనం, అనామయం, తత్ నదృశ్యం నచ ధ్యేయం నైవ ఆలోచ్యం రుభి ఫణిన్ ఫణిన్ ఫణి అని పిలిచాడు అనమాట ఆదిశేషువుని. ఓ ఫణి, తన్నదృశ్యం అది కనబడేది కాదు, అది నువ్వు ధ్యానం చెయ్యలేనిది అన్నాడు. ఏమని ధ్యానిస్తారండి? నిరాకారమైన దాన్ని, సర్వవ్యాపకమైన దాన్ని, ఏమీ లేని దాన్ని ఏం ధ్యానిస్తారది? పైగా నైవ ఆలోచ్యం, అది ఇలా ఉంటుందని ఆలోచించడం. ఎందుకంటే బుద్ధికి అందదు కదా ఆలోచన. దేంతో చేస్తావు నువ్వు? బుద్ధితో చేస్తావు. మరి బుద్ధికి అందని దాన్ని బుద్ధితో ఎలా ఆలోచిస్తావు? కనుక ఆ నిరాకారం అనేది అలాంటి సుమ. అయితే దీనిని పట్టించుకోవాలి అంటే కలికల్మషం పూర్తిగా తొలగిన వారు మాత్రమే, ద్వంద్వాతీత స్థితికి చేరిన వారు మాత్రమే ఆ నిష్కళత్వాన్ని పొందగలరు. సుమా ద్వంద్వాతీత స్థితికి చేరగలిగే వాళ్ళు సుఖదుఃఖాదికాలని వీటన్నింటినీ జయించగలిగి తాను దేహమును అనేటువంటి భ్రాంతిని పూర్తిగా జయించగలిగితే, దేహాత్మ భ్రాంతిని జయించగలిగే వాళ్ళు మాత్రమే నిష్కళాన్ని తెలుసుకోగలరు. అంటే తన అసలు స్వరూపాన్ని ఇక్కడ స్వామి చెప్పాడు మనకి. ఏమని? సకలము నిష్కళముగా నా స్వరూపం ఉన్నది. సకలం ఆత్మనిగ్రహణం కలిగినటువంటి భక్తులు ధ్యానము ద్వారా తెలుసుకుంటారు. నిష్కళము మహాకష్టం సుమా. ద్వంద్వాతీతులైన వాళ్ళు, దేహాత్మ భ్రాంతి లేని వారు మాత్రమే తెలుసుకోగలరు. కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినట్టేనండి. దేహవద్భిరవాప్స్యతే అనే మాట చెప్తారు చూడండి. దేహవద్భిహి అంటే దేహము కలవారు అవ్యక్తాన్ని తెలుసుకోలేరు అన్నాడు. దేహం కలవారు తెలుసుకోలేరంటే దేహం లేని దెయ్యాలు తెలుసుకుంటాయని అర్థం. దేహము కలవారు అంటే దేహమే నేననే భ్రాంతి కలవారు అని అర్థం అక్కడ. అందుకే విదేహరాజులని పేరు జనక మహీపుత్రుడికి. విదేహరాజులు అంటే దేహం లేని రాజులని. దేహం లేని రాజులంటే ఇంకోలా పాలించారా వాళ్ళు? ఏమిటి అందరూ అంతరర్థం? దేహం లేని రాజులంటే దేహమే నేననుకునే అజ్ఞానం లేని రాజులు అని అర్థం అండి. అదంత తేలిగ్గా పోదండి దేహాత్మ భ్రాంతి చెప్పామని. కనుకనే దేహాత్మ భ్రాంతి లేని ద్వంద్వాతీతులు మాత్రమే నా నిష్కళ స్వరూపాన్ని తెలుసుకోగలరు. ప్రేమగా నా యందు మనస్సును నిలిపినటువంటి వారు మాత్రమే నా సకల స్వరూపాన్ని తెలుసుకోగలరు. ఈ సకల నిష్కళ స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఈ విషయాన్ని చెప్తూ ఇంకోటి ఉన్నదయ్యా, ఈ రెండిట్లో ఏ స్వరూపం తెలుసుకోవాలన్నప్పటికీ కూడా ఆచార్యుని అనుగ్రహం ఉండాలి సుమా. ఇంత మించి ఇంకేం కావాలని మొత్తం ఉపనిషత్ సారమంతా చెప్తున్నాడు ఇక్కడ. పాశజాలం పరిచ్ఛెత్తుం దయమానస్య కేవలం ఆచార్యస్య స్మృతామూర్తి రేఖామే తత్ప్రదర్శని. ఆచార్యుని యొక్క అనుగ్రహం కావాలి. గురువు యొక్క అనుగ్రహంతో పరిపక్వమలానాంతో నృణాం దీక్షా విశేషత, గురువు ఇచ్చిన దీక్షను స్వీకరించి నియమ పాలనతో పొందగలరు దేన్నైనా. కనుకనే మనకి తరించడానికి మార్గం ఎంత చక్కగా, ముందు ఏంటి సాధించాలి, ఎలా సాధించాలి రెండూ చెప్పాడు. ముందు మాయని ఛేదించుకుని నా స్వస్వరూపాన్ని తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ముక్తిని పొందుతారు. నా స్వస్వరూపం సకలం నిష్కళం అని రెండు విధములుగా ఉంటుంది. ఈ రెండిట్లో ఏది తెలియాలన్నా గురువుల యొక్క అనుగ్రహం కావాలి. ఎంత చక్కగా చెప్పాడండి. నిజానికి తరించాలి అనుకున్న వాళ్ళకి ఇంతకంటే గొప్ప డిస్కషన్ ఏముంటుందో చెప్పండి. అందుకే ఇది గొప్ప బోధ అని చెప్తున్నా. ఇదంతా శేషువుతో చెప్తున్నాడు పరమేశ్వరుడు. ఇంకో మూర్తుందయ్యా చెప్పనా? ఇది ఎలాంటిది అంటే సకలంలా కనబడుతూనే సర్వవ్యాపకమై సర్వ అతీతమైన నా నిష్కళ తత్వాన్ని తెలియజేసే ఒక రూపం ఉన్నది. అది నా చిన్మయీమూర్తి అన్నాడు ఇక్కడ. అది నా చిన్మయీమూర్తి. ఈ మాట చాలా అందంగా చెప్పాడు ఆయన. అన్యాపి చిన్మయీ నిత్య నిష్కళంకా స్థితామమ. ఇది తెలిస్తే ద్వయోరుపి పరంతస్య జ్ఞానమేవ వపుర్మమా. ఇది అటు సకలము నిష్కలము రెండిటికి చెందనట్టు కనబడుతుంది, గాని రెండిటిని అర్థం చేసుకునేట్టు చేయగలిగేది ఇదే అన్నాడు ఇక్కడ. ఏది ఇంకో రూపంట, అన్య. ద్వయోరపి పరంతస్య జ్ఞానమేవ వపుర్మమా. ఈ రెండిటికి పరమమై మరొక శరీరం నాది ఉన్నది, అది చిన్మయి వపు, అదే జ్ఞాన శరీరము, నా యొక్క జ్ఞానమయమైన శరీరము. ఈ జ్ఞానమయమైన శరీరానికి ప్రాణమేంటో తెలుసా? చూడండి ఎంత అందమైన మాటలు చెప్తున్నాడు. శరీరానికి ప్రాణం ఉంటేనే కదండి ఉనికి, ప్రాణం లేకపోతే ఉనుకుందా? మరి నా జ్ఞాన శరీరానికి ప్రాణమేమిటి? ఈ శరీరానికి ప్రాణం మనకు తెలుసు, కానీ ఆ శరీరానికి ప్రాణమేంటి? నా జ్ఞానమయమైన చిన్మయాకారం. దీన్నే మనం జ్ఞానానందమయం దేవం అని అంటామని ఇక్కడ వచ్చిందనమాట రహస్యం చెప్తున్నాడు. చిన్మాత్ర విగ్రహ అని స్వామికి పేరు, సచ్చిదానంద విగ్రహ అని వినుంటారు మీరు. ఈ మాట అనేక మార్లు వేదాంత వాంగ్మయంలో వచ్చేది. కనుక సచ్చిదానందమయమైన నా యొక్క విగ్రహం చిన్మయ విగ్రహము, జ్ఞానమయ విగ్రహం. జ్ఞానమయ విగ్రహానికి ప్రాణం ఏంటంటే ఆనంద. శరీరానికి ప్రాణం ఎలాంటిదో ఈ జ్ఞానానికి ఆనందం ఎలాంటిది, ఈ రెండు విడదీయలేనివి, జ్ఞానము ఆనందము ఇదే అన్నాడు ఇక్కడ. జ్ఞానానందమయమైన నా యొక్క రూపమున్న సుమ, ఆ రూపము ఏదైతే ఉన్నదో దానిని ఉపాసించాలి, అదే అతి గుహ్యమని చెప్పబడుతున్న నా యొక్క స్వరూపము. అది సకల నిష్కమలములకు రెండిటినీ తెలియజేసేటటువంటిది. ఆ చిన్మయమైన నా రూపాన్ని ఉపాసించాలి. ఈ చిన్మయానంద రూపమే నా యొక్క ఆనంద తాండవమూర్తి, ఇది చెప్పాడనమాట. కానీ ఆనంద తాండవమూర్తి సకలమంటావా నిష్కలమంటావా నువ్వు? అది ఒక రూపంతో కనబడింది కనుక సకలం అందామా అంటే అనుకోవచ్చు, కానీ పూర్తి సకలం కాదు అది. అలాగని నిష్కలమా అందామంటే ఏదో రూపం ఉంది కనుక నిష్కలము కాదు. మరేమిటది? అది సకలము నిష్కలము అని ఏదో తేల్చలేక రెండిటికి సంబంధించిన పరమాత్మ ఏమిటిందో దాన్ని స్పష్టంగా మనకు అందించేటటువంటి జ్ఞానానందమయ ఆకృతి. కనుక నటరాజ ఆకృతి అంటే ఏమిటి? చిన్మయ ఆకృతి. ఎటువంటి చిన్మయము? చిదానంద ఆకృతి. చిదానంద ఆకృతి కనుకనే చిదంబర నటరాజు అయ్యాడు. ఇది తెలియాలి. కనుక ఈ మూర్తి పేరేమిటి? చిన్మయాకారము. కనుకనే నటరాజ ఉపాసన, నటరాజ ఆరాధన, నటరాజ ధ్యానము మనల్ని చిన్మయ స్థితికి తీసుకువెళుతుంది. ఈ విషయం సూత సంహితలో స్పష్టంగా చెప్తాడు. ప్రతివాడు ధ్యానం చేసేటప్పుడు శివుని లింగాకారంగా గాని నటరాజ రూపంతో గాని ధ్యానించితే ముక్తి అతి తేలిగ్గా లభిస్తున్నది అనే మాట చెప్పాడు. అలాగని ఇతర మూర్తులను ఆరాధించద్దని కాదండి, అవి కూడా శ్రేష్టమది, వాటి స్థాయిలో అది. దీని ఉత్కృష్టతను చెప్తున్నాడు. కనుక నటరాజ తత్వం ఏమిటి అంటే అది ఒక ప్రత్యేకమది, అది సకలానికి నిష్కలానికి రెండిటికీ కూడా మనకి సరిపోయినటువంటి రూపం. సకలంగా మిగల్చకుండా నిష్కలంలోకి తీసుకువెళ్ళగలదు. ఆ రెండు ఒకటే అయినటువంటి రూపంగా చిన్మయాకారముగా గోచరించేటువంటి స్వరూపము నాది. అతి గుహ్యమైన ఈ స్వరూపాన్ని నువ్వు చూడాలి అంటే దారుకావనంలో వాళ్ళు చూశారన్నావు, అలాంటి రూపమే నీకు ఇప్పుడు చూపించడం వల్ల కాదు. ఇవన్నీ చెప్తున్నాడు ఎందుకంటే ఈ చిన్మయమైన రూపంతోనే జగద్రచనంతా నేను చేస్తూ ఉంటాను సుమా. ఈ చిన్మయం చిత్ అన్నప్పుడు ప్రతి వారిలో కూడాను ఈ చిచ్చక్తి ఉంది. చిచ్చక్తి ఉంటేనే స్ఫురణ అని ఉంటుంది. ఇది బాగా తెలుసుకోండి. ప్రతి వాళ్ళు నేను అంటారా లేదా చెప్పండి. వేదాంతమ ఏమి కంగారు పడద్దు. నేను ఒక్క మాటతోనే చెప్తాను, పూర్తి వేదాంతం చెప్పను, ఏం భయపడద్దు. నేను అని అందరూ అంటారా లేదా? నేనండి, నేనన్నావా? నేను అని నీకు అనిపిస్తుందా లేదా? ఇదేమిటది? నేనున్నానండి, నేనున్నాను అని నీకు అనిపిస్తుందా? అనిపిస్తుంది కనుక అన్నాను కదండి అంటారు. నేను అన్న దాంట్లో నేను ఉన్నాను అని అనిపించడం కూడా ఉందా లేదా? కన్ఫ్యూజన్గా ఉందా ప్రశ్న? స్పష్టమైందా? నేను ఉన్నాను అని అన్నా, నేనున్నానని స్ఫురణ లేకపోతే నేను అనగలవా? కనుక నేను అనే ఉనికిలోనే ఉన్నాను అనే స్ఫురణ ఉందా లేదా? ఉనికి స్ఫురణ అంటే ఉండడం, ఉన్నానని అనిపించడం, రెండు వేరువేరుగా ఉన్నాయా? లేవు కదా. ఈ అనిపించడం అనేది ఉన్నదే అదే చిత్, ఉండడం అనేది ఉందే అదే సత్. అదే సత్తు చిత్, తెలిపింది కదా సత్తు.